విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరాదశ్రుతిధిరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపు వరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతక్యం త్రైపురం మఖః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సీతాన్వేషణ చేస్తూ రామచంద్ర ప్రభువు లక్ష్మణుడితో పాటు సాగుతూ దారి పొడుగున అనేక రకాలైనటువంటి పుట్టల్ని గొట్టల్ని అన్నింటినీ అడుగుతూ వెళ్ళాడు. వాడికి రాముడంతటి వాడికి ఇటువంటి కష్టం తెచ్చిపెట్టిన కాలాన్ని ఎవరు దాటగలరు అని వాల్మీకి మహర్షి చాలా భక్తి శ్రద్ధలతో అంటాడు కొన్ని చోట్ల. చివరికి అలా వెళ్ళి క్రౌంచారణ్య ప్రాంతానికి చేరారు. ఎంతలో అక్కడ ఒక భయంకరాకారం కలిగిన ఒక రాక్షసి కనపడింది. అది కూడా తాడి చెట్టులాగా పొడుగ్గా ఉంది, చింపిరి జుట్టుతో ఉంది. కొంతమంది అదృష్టం జుట్టు కూడా చింపిరిగా ఉంటుంది. వాళ్ళ జీవితం అంతా విచిత్రమే. ప్రవర్తన కానీ ఆకారం కానీ వేటిల్లో అయినా ఎంతో కొంత మార్పు ఉండాలి. అంటే ఏమిటి, ఒక్కొక్కళ్ళు పాపం చూడడానికి బాగుండరు కానీ మనస్సు అమృతంలో ఉంటుంది, మనస్సు అందమైనది. అందుకని అటువంటి వాళ్ళని సుందర మనస్కులు, మనస్సు మాత్రం సుందరంగా ఉన్నది, శరీరం సుందరంగా లేకపోవటం అనేది వారి చేతిలో లేదు కనుక దాన్ని మనం పట్టించుకోకర్ల. జ్ఞానులు శరీరమునకు కాక మనస్సునకు విలువనిస్తారు. మరికొంత దగ్గర మంది దగ్గర మనస్సు వికారంగా ఉంటుంది, శరీరం అందంగా ఉంటుంది. చూడడానికి ఆ మనిషి చాలా బాగుంటాడు లేక చాలా బాగుంటుంది కానీ నోరిపితే అబద్ధాలు, ఇతరులను నాశనం చేయడానికి ప్రణాళికలు పన్నడం వంటి పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు శారీరకంగా సుందరంగా ఉంటారు, మానసికంగా అసుందరంగా ఉంటారు. అసలు కురూపులు వీళ్ళే. మరికొందరు ఉంటారు వారి పూర్వజన్మ సుకృతం వల్ల శరీరము మనస్సు రెండు భయంకరంగానే ఉంటాయి. ఇప్పుడు వచ్చింది అటువంటిది అన్నమాట. ఎంత పూర్వం మనం తాటక గురించి చెప్పుకున్నాం, దాన్ని చూస్తే భయం, దాని మాట వింటే భయం, దాని మనస్సు అటువంటిదే. అలాగే సోర్పణకు కూడా ఆకారం వికారం, మనస్సు వికారం, చేతలు వికారమే, అన్నీ వికారపు పనులేదని. ఇప్పుడు వచ్చింది కూడా అలాగే భయంకరాకారంతో చింపిరి జుట్టుతో పెద్ద పొట్టతో తీవ్రమైనటువంటి కోరలతో ఉన్నది. భయదాం అల్పసత్వానాం బీభత్సాం రౌద్రదర్శనాం. ఓ మాదిరి వాడు ఎవడన్నా దాన్ని చూస్తే హడి చచ్చిపోతాడు. అందువల్ల సామాన్య ప్రాణులకు భయం కలిగించే శరీరం అది. శరీరాన్ని చూస్తే కొందరు వణికిపోతారే, అటువంటి వాళ్ళందరూ దాన్ని చూచి పారిపోతున్నారు. అది చూడడానికి బీభత్సరసం ఉసుగొలుపుతోందా అన్నట్టుగా ఉంది. భయంకరాకారిణి, క్రోధావేశంతో ఉన్నది, పెద్ద పెద్ద జంతువుల్ని అలా చేత్తో పట్టుకుని నోట్లో వేసి నవ్విలేస్తుంది. సింహాలు, పులులు, తోడేళ్ళు, ఎలుగుబంట్లు ఒకటేమిటి, ఏది కనపడితే దాన్ని పట్టుకోవడం, నోట్లో వేసుకుని వదిలేయడం, అటువంటి ఒక విచిత్ర సుందరి. అలాంటి వాడిని విచిత్ర సుందరి అనాలి. రామలక్ష్మణుల దగ్గరికి వచ్చింది, రావడంతో హీహహ అని పెద్ద వికటాట్టహాసం చేసింది. లక్ష్మణుడిని రెండు చేతుల్లోకి తీసుకుని పట్టుకుంది, ముందు రావడంతో లక్ష్మణుడే పట్టుకుంది. ఓరి ఎంత బాగున్నావు రావు నువ్వు, నీలాంటి వాడు ఈ మధ్యం దొరకలేదు, ఎంతసేపు మా జాతి వాళ్ళే దొరుకుతున్నారు, మా దిక్కుమాల జాతిలో ఒక్కడు కూడా నీలాగా అందంగా ఉన్నవాడు లేడు కదా, దా ఇన్నాటికి దొరికావు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, మనిద్దరం క్రీడిద్దాం అని పట్టుకుని చేతులు పుచ్చుకుని లాగింది. పైగా నువ్వు నవయువకుడివి, యువ్వనంలో ఉన్నావు, ఎర్రగా మిసమిసలాడిపోతున్నావు, బంగారపు రంగులో ఉన్నావు, నేను ఉన్నా నల్లగా నిగనిగలాడిపోతూ, మా జాతిలో నీలాంటి రంగున్నవాళ్ళు దొరకడం కొంచెం కష్టం, నేను ఎవరినో తెలిసినా అయోముఖి నా పేరు. అయహ అంటే ఇనుము, దానికి దేవుడు బాగా పేరు పెట్టాడు, అయోముఖి అంటే ఇనప ముఖం అన్నమాట. దాని ముఖం చూస్తే ఇనపచ్చు పట్టుకొచ్చి తయారు చేసి శిరస్సున పెట్టినట్టే ఉందన్నమాట. నా పేరు అయోముఖి, నా వల్ల నీకు ఎంతో లాభం ఉంటుంది, నీ అదృష్టం వల్ల నేను దొరికాను, నా వెనక ఎంతోమంది పడుతూ ఉన్నారు, ఈ నాగోళ్ళు ఎంతమంది నా వెంట పడితే నేను ఎవరినన్నా పట్టుకున్నానా, నువ్వు ఒక్కడివి నాకు నచ్చావు, అందువల్ల నాతో రా, ఇక్కడ ఉన్న నదీ తీరాల్లో తిరుగుదాం, కొండల మీద తిరుగుదాం, బండల మీద తిరుగుదాము, అన్ని ప్రాంతాల్లో హాయిగా వేరేద్దాం, చెట్టా పట్టాలు వేసుకుందాం, పాటలు పాడుకుందాం అనగానే లక్ష్మణుడు ఒళ్ళు పడిపోయింది. ఓ పక్కనేమో సీత కోసం రామచంద్రుడు వెతుకుతూ తన యొక్క వెనకే వస్తున్నాడు, ఆ రాముణ్ణి ఓదారుస్తూ ఈయనున్నాడు, సీత కనపడక వీళ్ళు బాధపడుతూ అంటే మధ్యలో దీని గొడవ ఒకటి, సీత సీత అని రాముడు బెంగపెట్టుకుంటూ అంటే ఇది వచ్చి రావో రావో అంటే మరి వండదు, అందుకని అమాంతంగా కత్తి తీసి దీనికి కూడా మొత్తం ముక్కు చెవులు కోసి పారేశాడు. లక్ష్మణుడికి ముక్కు చెవులు అంటే ఇష్టం అనుకుంటాను, కనిపిస్తే చాలు రాక్షసులు, వాళ్ళకి ముక్కు చెవులే పట్టుకుంటాడు ఆయన. ఈ విధంగా ముక్కు చెవులు కొయ్యడంతో అమ్మ బాబో అని అరుచుకుంటూ ఆ వికృత స్వరూపిణి ఆయన వదిలేసి పెడబొబ్బలు పెట్టుకుంటూ పరిగెత్తింది. అది పరిగెడుతూ ఉంటే కూడా జంతువులు హడిలి పారిపోయాయి. సాధారణంగా సింహాలు దేనికి భయపడవా, ఆ సింహాలు కూడా దీని వికృతాకారమునకు దీని అరుపులకు హడలి పారిపోవడం మొదలుపెట్టాయి. అప్పుడు లక్ష్మణుడు, అన్నయ్య ఏమిటో దారి పొడువునా ఈ దండకారణ్యం, క్రౌంచారణ్యం, ఏ అరణ్యానికి వెళ్ళినా ఈ రాక్షసుల యొక్క పేడే తప్పట్లేదు మనకి, అందున ఇప్పుడే దీన్ని వదిలించుకున్నాము అనుకుంటూ ఉంటే మళ్ళీ నాకెందుకు ఎడమ భుజం అదురుతోంది. ఎడమ భుజము అదిరింది అంటే అపశకునము అని శాస్త్రం. అందువల్ల మళ్ళీ మనకేదో కష్టం వస్తుందేమో అని నాకు కొంచెం అనుమానంగా ఉన్నది. ఇది సరిపోక ఎడమ కన్ను కూడా అదురుతోంది. అయితే కొంతలో కొంత అదృష్టం ఏమిటంటే ఇక్కడ పక్షి ఉంది, దాని పేరు వంచులకము, అంటే కర్ణవాలము అని కూడా పిలుస్తారు. చెవి కనపడుతుంది ఆ పిట్టకి, పిట్టలకి సాధారణంగా చెవులు కనపడవు, కొన్ని పిట్టలకు మాత్రం చెవులు కనపడతాయి. ఈ పిట్టకి చెవి కొంచెం వంగి కనపడుతుంది కనుక కర్ణవాలము లేక వంచులకము అంటారు. ఈ పక్షి అరుస్తోంది, పెద్దగా అరిస్తేట ఈ వంచులకము అనే పెట్ట యుద్ధములో జయము లభిస్తుంది అని శాస్త్రం. మన పెద్దలు కొన్ని కొన్ని శకుని శాస్త్రాల గురించి చెప్పారు, అందులో ఈ పెట్ట పెద్ద గొంతుకుతో గొయ్యని మన ఎదురుగుండా నిలబడి అరిచిందంటే శత్రువు వస్తాడు కానీ ఆ శత్రువు మన చేతిలో ఓడిపోతాడు, మనకు విజయం లభిస్తుంది. ఇదే పెట్ట వెనక నుంచి అరిస్తే శత్రువు చేతిలో చావు దెబ్బలు తింటామని అర్థం. కనుక మనకి ఏదో కష్టము రాబోతోంది, ఆ కష్టము నుంచి మళ్ళీ మనం విముక్తులమవుతాం, ఇది విజయ సూచకం అంటూ ఉండగానే ఓ మహాధ్వని వినబడింది. పెద్ద కంఠంతో ఎవడో అరిచాడు, అదే మరుపు కొన్ని వందల ఏనుగులు, కొన్ని వందల పులులు, కొన్ని వేల సింహాలు, నక్కలు, తోడేళ్ళు అన్నీ కలిపి ఒకేసారి అరిస్తే ఎంత శబ్దం వస్తుందో అంత శబ్దం వచ్చింది. ఆ శబ్దానికి ఒక్క క్షణకాలం లక్ష్మణుడు కూడా జడిశాడంటే ఆలోచించండి, ఎంత వికృతి శబ్దం అది, ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది అని అందరూ చూసేలోపే అక్కడ ఒక భయంకరాకారుడైన రాక్షసుడు కనబడ్డాడు. వాడికి యోజనం పొడవున్న చేతులు ఉన్నాయి, అంటే ఒక్కొక్క చెయ్యి దాదాపు 8 మైళ్ళు ఉంది, భయంకరమైన చేతులు అవి. కానీ వాడికి ఈ మెడ తల లేవు, కేవలం మొండెం మాత్రమే ఉన్నది.
మరి వీడికి తలెక్కడుంది కళ్ళెక్కడున్నాయి అని చూసేలోపు ఈ వక్షస్థలం మీద ఒకే ఒక్క కన్ను ఉన్నది. ఆ కన్ను కూడా వికృతంగా పసుపు రంగులో ఉంది. కంటికి పైన రెప్పలున్నాయి. ఈ వక్షస్థలం మీద కన్ను ఏమిటి, ఆ కంటికి పైన కింద రెప్పలు ఏమిటి, ఆ రెప్పలు కూడా విచిత్రమైన పసుపు రంగులో ఉండడం ఏమిటో చూడగానే ఎవరికైనా ఒక క్షణకాలం శరీరం కంపించకుండా ఉంటుందా? రామలక్ష్మణుల్ని పక్కన పెడితే మనబోటి వాడు అటువంటి వాడిని చూసామంటే ఏమళ్ళీ లేవక్క. కానీ ఆ రాక్షసుడికి ఇంకో విచిత్రమైన లక్షణం ఉన్నది. ఈ కన్ను కింద పొట్ట ఉంది కదా, ఇది వక్షస్థలం, వక్షస్థలం మీద కన్ను, ఆ కింద పొట్టలో నోరుంది. పొట్టలో నోరట, పొట్ట దగ్గర సాధారణంగా నోరు ఉండదు. ఎవరికైనా అనారోగ్యం వచ్చినప్పుడు పొట్టలోంచి గొట్టాలు పెట్టి లిక్విడ్స్ పంపిస్తూ ఉంటారు వాడికి, హర్మ నోట్లోంచో పొట్టలోంచో గొట్టాలు వేసి వాడికి అన్నం పంపుతూ ఉంటారు. వీడికి డైరెక్ట్గా పొట్టలోనే నోరుంది, పెద్ద నోరు పైగా. ఆ పొట్ట మహోదరమే, అంత పెద్ద పొట్టలో పెద్ద నోరు ఉంది. ఆ నోరు అలా తెరిచినప్పుడల్లా అది కొండ గుహలో ఉంది. ఆ కొండ గుహ లాంటి నోట్లో కోరలు కనపడుతున్నాయి, వికృతంగా ఉన్నాయి ఆ కోరలు. ఆ కోరల్లోంచి నెత్తురు పేగులు కనపడుతున్నాయి. వాడు ఎన్ని జంతువులు తిన్నాడో కానీ ఆ కోరలంతా ఎర్రగా రక్తంతో నిండిపోయాయి. జంతువులు తినేటప్పుడు వాటి పేగులు వీటికి చుట్టుకుపోతాయి అన్నమాట. మన వాళ్ళు కొంతమంది భోంచేసిన తర్వాత జీవితంలో ఎప్పుడు పళ్ళు తోముకునే వాళ్ళు వస్తుంటారు అప్పుడప్పుడు. అప్పుడు వాళ్ళు ఇలా దంతాలు బయటికి పెట్టి గురువుగారు అన్నాడా, ఆ దంత రుచి చూసిన తర్వాత ఇంక జీవితంలో అన్నం రుచ్చోళ్ళేమ. అలాగా పాపం వీడు ఎన్నాళ్ళు అయ్యిందో ఈ దిక్కుమాల వాడు మొహం కడుక్కుని కానీ ఆ నోట్లో ఉన్న కోరల నుంచి పేగులు మాంసముద్దలు వెళ్ళాడుతూ అతి వికృతంగా కనపడుతున్నాడు. పదే పదే అంటున్నాడు, నాలుగు బయట పెట్టి చప్పరిస్తున్నాడు. వాడి చేతులు చాలా పొడుగ్గా ఉన్నాయి కదా, ఈ చేతులతోటి సింహాలు పులులు ఎలుగుబంట్లు ఇటువంటి వాటిని అలా పట్టుకోవడం, ఈ గుహలో ఉన్న పొట్టలాంటి నోట్లో వేసుకోవడం, పొట్ట మీద ఉన్న నోట్లో వేసుకు తినేస్తున్నాడు. ఇది చాలా విచిత్రమైనది. ఇటువంటి రూపం అరుదుగా కనపడుతూ ఉంటాయి. పొట్టలో నోరు ఏమిటి, అందులో చేతితో పట్టుకుని వేసుకోవడం ఏమిటి, ఆ లోపలే నవ్వులుతూ ఉంటే ఆ పొట్టలోనే డైజెషన్ పైగా మనం ఇక్కడ తిని గొంతుకులోంచి కిందకి దింపి పొట్టలోకి పంపించి అప్పుడు అరుగుదల కోసం ప్రయత్నించాలి. వీడికి ఆ ఇబ్బంది లేకుండా నోరు పొట్ట అరుగుదల సమస్తం ఒకటే కనపడుతున్నాయి ఒక్కటి తప్ప. ఈ విధంగా భయంకరాకారుడు మొత్తం జంతువుని నోట్లు వేసుకుతింటూ రామలక్ష్మణులు దూచాడు. వెంటనే ఒక పెద్ద అరుపరిచి రెండు చేతులతో వాడిని పట్టుకున్నాడు. కుడి చేత్తో రాముడిని, ఎడమ చేత్తో లక్ష్మణుడిని పట్టుకుని ఇలా దగ్గరికి లాగడం మొదలుపెట్టాడు. అటువంటి వాడిని కబంధుడు అంటారు. అంటే వాడికి మెడ తల పొట్టలోనూ వక్షస్థలంలోనూ ఉంటాయి కనుక తల కనపడదు కనుక అటువంటి వాడిని కబంధుడు అన్నారు. కానీ వాడికి చేతులు మాత్రం భయంకరంగా ఉన్నాయి, పెద్ద చేతులు ఇనప గడియల్లో ఉన్నాయన్నమాట. అందుకే పూర్వం కబంధహస్తాలు అనేవారు. ఇటువంటి వాడు తన చేతితో ఏమన్నా పట్టుకున్నాడంటే ఇంక వాడు అందులోంచి బయటికి రాడు. ఆకారం విచిత్రమే కాకుండా చేతులు కూడా బలమైనవి. అవి పైగా ఏకంగా ఒక యోజనం పొడవు ఉన్నాయి. అందువల్ల ఆ చేతితో ఏమన్నా పట్టుకుని ఇలా లాక్కుంటాడు వాడు. వాడి చేతిలోకి వెడితే ఇంక విడిపించుకోవడం ఎవడి వల్ల కాదు, ఏనుగుల్నే పీనుగుల్ని చేస్తున్నాడు వాడు. అటువంటి వాడు వాడు ఆ కబంధుడు రామలక్ష్మణుని దగ్గరికి లాక్కున్నాడు. ఇలా పట్టుకోవడంతో కాసేపు వాళ్ళిద్దరూ స్పృహ కోల్పోయారు. ఎందుకంటే వాడి చేతుల్లో అంత బలం ఉన్నది కనుక గట్టిగా ఒక నొక్కు నొక్కితే అవతల వాడు స్పృహ కోల్పోవడం. మరి రాముడు మాత్రం మహాధైర్యంతో ఉన్నాడు. ఒక్క సీత కోసమే శోకిస్తాడు తప్ప తక్కిన వేళలో ఆయన శోకించడు. ఇప్పుడు లక్ష్మణుడు శోకించడం మొదలుపెట్టాడు. విషణ్ణమదనుడు అయిపోయాడు, బెంగ పెట్టుకున్నాడు. చావు తప్పదేమో అనిపించింది. అందుకనే రామచంద్ర ప్రభు ఇంకా వీడి నుంచి బయటపడతామనే ఆశ నాకు లేదు. ఈ దుర్మార్గుడు ఒకడిని తింటే రెండో వాడిని తినడు, కాబట్టి నువ్వేదో రకంగా నీ ప్రయత్నంతో వాడి కుడి భుజంలో నుంచి బయటికి దూకేసి పారిపో, నేను ఒక్కడిని వీడికి వెలిగిపోతాను. వీడు నన్ను తినడంలో పడి నిన్ను కొంచెం విడిచిపెట్టేస్తాడు, అందువల్ల నేను వాడికి బలవుతాను, నువ్వు పారిపో. మాం హి భూత బలిం దత్వ పలాయస్వ యథాసుఖం అధిగంతాసి వైదేహీ అచిరేణేతి మే మతి. నన్ను వీడికి బలిచ్చి ఈ భూతానికి నన్ను విడిచిపెట్టు, వాడు నన్ను మింగుతాడు, నువ్వు తప్పించుకో. తొందరలోనే నువ్వు సీతని కలుసుకుంటావు, అయోధ్యానగరాన్ని పరిపాలిస్తావని నాకు నమ్మకం. తాత ముత్తాతల నుంచి మనకి సంక్రమిస్తున్న రాజ్యం నీకు సంక్రమిస్తుంది. జ్యేష్ఠ భ్రాతవి కనుక
దశరథుని పెద్ద కొడుకు గనక నీ రాజ్యం నీకు దక్కుతుంది అంటూ ఉండగా రాముడు ఓదారుస్తూ, లక్ష్మణ మహావీరుడివి, నువ్వేమిటి వీడికి భయపడతావు, నీ వంటి వాడు ఇలా కలత చెందకూడదు, వీడి సంగతి చూద్దామన్నట్ట. అప్పుడు కబంధుడు ఇది విని పెద్ద కంఠంతో గర్జిస్తూ, అసలు వాడు గర్జించకల్లా, మాట్లాడితే గర్జించినట్టుంది, ఇక గర్జిస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. కొంతమందికి భగవంతుడు పెద్ద గొంతిస్తాడు, అలాంటి వాళ్ళు మాట్లాడితే పోట్లాడినట్టు ఉంటుంది, పోట్లాడితే ఇంకెలా ఉంటుందో తెలియదు. అలా వీడు అరుస్తూ, ఓరి యువకులారా, మంచి బలమైన శరీరములు కలిగి ఉన్నారు, మీరు ఎద్దుల్లో ఉన్నారు, మీరు మూపులు కూడా వృషభములకు ఎలా ఉంటాయో అలాగ కనపడుతున్నాయి. ఎద్దులకు చూసారా పెద్ద పెద్ద మూపురాలు ఉంటాయి, వీళ్ళకు కూడా భుజములు కొంచెం దృఢంగా బలంగా ఉన్నాయి, అందువల్ల బలిష్టమైన భుజాలు కలిగి ఉన్నారు. పైగా వేషం చూస్తే తపస్సులు చేసుకునే వేషం, తాపస వేషం, చేతిలో ధనుస్సు బాణాలు ఇవన్నీ ధరించారు. తపస్సు చేసుకునే వాళ్ళకి ధనుస్సులు ఎందుకు, బాణములు ఎందుకు, ఖడ్గములు ఎందుకు? అయితేనే నాకు దొరికారుగా, ఇక మీ ధనుస్సులు, మీ బాణాలు, మీ ఖడ్గాలు ఇవే అవి దక్కవు, మీతో సైతంగా వాటితో సైతంగా మింగివేస్తాను, మీ జీవితం ఈ రోజుతో సమాప్తం అన్నాడు. దుర్లభం జీవితం పునః, ఇక మీకు జీవితం లేదు, మీ ఇద్దరూ నా చేతిలో చచ్చినట్టే అనగానే రాముడు, సౌమిత్రి ఏమిటి ఈ కర్మయోగం, మనకి అసలే సీత మనకి కనబడకుండా పోయింది, సీత సీత అని అలమటిస్తూ ఈ అడవుల్లో నానా ప్రయత్నాలు చేస్తున్నాం, వెతుకుతున్నాం, ఆవిడ కనపడటంలా. ఈ మధ్యలో రకరకాల కష్టాలు, కష్టాల తర్వాత కష్టాలు వస్తున్నాయి. ఎన్ని కష్టాలు ఇవి, సహించడానికి వీలు కాని దారుణమైన కష్టాలు మనల్ని పట్టుకున్నాయి. కాబట్టి దైవం మనకి వ్యతిరేకంగా ఉందేమో అనిపిస్తోంది. భగవంతుడు తలుచుకుంటే కష్టాల్లో ఉన్నవాడిని నిమేష మాత్రంలో పైకి తీసుకురాగలడు, నానాయాతన పడుతున్న వాడిని బాగు చేయగలడు, ఆయన అనుగ్రహం లేకపోతే నిత్యం సుఖంగా ఉన్నవాడు తక్షణం దుఃఖంలో పడిపోతాడు. అన్నిటికీ కాలమే మూలం అంటూ ఉండగా లక్ష్మణుడు, ఈసారి ఈయనకి ధైర్యం వచ్చిందండి, రాముడికి కనుక అధైర్యం వస్తే లక్ష్మణుడికి ధైర్యం వస్తుంది, ఆ ఇద్దరు అలా నటిస్తారట ఒకళ్ళు ఒకళ్ళు ఓదార్చుకోవడం కోసం. ఇద్దరు బెంగపెట్టుకుని నడిచారనుకోండి, ఇంక వాళ్ళ చేత ఎవరు పనులు చేయిస్తారు? భార్యాభర్తలు ఇద్దరూ ఎలా ఉండాలంటే రామలక్ష్మణుల్లో ఉండాలన్నారు శాస్త్ర ప్రకారంగా. పేరుకి అన్నదమ్ములు వీళ్ళు, కానీ దంపతులు కూడా చేయలేని పనులు వీళ్ళు చేస్తారు. ఎప్పుడైనా భార్యకి బాధ కలిగితే భర్తగారు ఓదార్చాలి, ఏడుస్తున్న భార్య దగ్గరికి వెళ్ళి నీకేం పర్వాలేదు నేను ఉన్నాను అనాలి. అలాగే భర్తగారు తలపట్టుకు ఏడుస్తున్నప్పుడు భార్య దగ్గరకు వచ్చి ఏమండో మీకేం పర్వాలేదు నేను ఉన్నాను అనాలి. అంతేకాని భర్త ఏడుస్తున్నప్పుడు భార్య వచ్చి నీకు మొహం తగలయ్యాదంటే వాడు పూర్తిగా అక్కడికే సగం దెబ్బతిన్న వాడు పూర్తిగా చస్తాడు. అలాగే భార్య ఏమని ఏడుస్తున్నప్పుడు అంతేనే నీ బతికింతేనే అని వీడంటే పాప ఆవిడ ఏమవుతుంది, చెంబు నీళ్ళలో దూకి చచ్చిపోతుంది. కాబట్టి ఇవన్నీ తెలుసుకుని మనం ఎప్పటికప్పుడు ఒకళ్ళనొకళ్ళు ఓదార్చుకోవాలి శాస్త్ర ప్రకారంగా, ధైర్యం చెప్పుకోవాలి. కొన్ని టెక్నిక్స్ కనుక వాడితే ఇంట్లో తగదలు రవండి. అది తెలియక ఇంత యాత్ర పడుతున్నారు చాలామంది. ఒకరినొకరు ఓదార్చుకోవడం ఒక కళ. ఆ రోజుల్లో పూర్వకాలంలో సుఖంగా దంపతులు బతికారంటే, అన్నదమ్ములు సుఖంగా బతికారంటే, పెద్దలు తల్లిదండ్రులు పిల్లల్ని, పిల్లలు పెద్దల్ని చూశారంటే దాని వెనకాతల ఓదార్పే మూల కారణం. ఉదాహరణకి నాకు ఎప్పుడైనా అధైర్యం వస్తే మా నాన్నగారు నీకేం పర్వాలేదు రా, నువ్వు కష్టపడి పైకి వస్తావు, చదువుతావు, నీకు ఉద్యోగం వస్తుందనేవారు. నా కొడుక్కి ఏం పర్వాలేదు, గోల్డ్ మెడల్ వస్తుందనేవారు. అంతేకాని ఈ చదువుతున్న దగ్గరికి వచ్చి నువ్వు చదువుతావా అని మోహం, నీకేం వస్తుంది అని అంటే తండ్రి వీడేమైపోతాడు. కాబట్టి తండ్రి కొడుకును ఓదార్చాలి. అలాగే తండ్రికి ఎప్పుడైనా కష్టం వస్తే కొడుకులు, నాన్న నీకేం పర్వాలేదు, నువ్వు అప్పు చేసావా, మేము తీరుస్తామని తప్ప అప్పు చేసి కొంప ఉంచావా నీ మొహం అని వాడిని తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో వేస్తే అదేం ధర్మం అవుతుంది? ఇప్పుడు అదే దొరుకుతుంది ఎక్కడికక్కడ. కాబట్టి ఎప్పుడు ఈ పని చేయండి. భర్త గారికి కాకరకాయ కూర ఇష్టం, కాకరకాయ కూర చేయమన్నాడు, నీ సొమ్మేం పోయింది, వాడి సొమ్మేగా, లేదా పోని నీ సొమ్మే పోయింది అనుకో, నాలుగు కాకరకాయ కూర పట్టుకొచ్చి అక్కడ పారేస్తాడు మహాన, వాడు అహంకారం దిగిపోతుంది, అమ్మాయ అడగ్గానే కాకరకాయతో మా ఆవిడ కూర చేసి పెట్టింది అనుకుని సంతోషంగా తింటాడు. అలా రెండు రోజులు కాకరకాయ కూర చేసి పెట్టాక నాలుగో రోజు బాగా కారం వేసి అందులో వాడిని ఏడిపించు, ఇక వద్దులే కాకరకాయ కూర అంటాడు, వాడే తగ్గిపోతాడు. అలాగే భార్యామణి కూడా ఏదైనా పని చేసింది అనుకోండి, అప్పుడు భర్తగారు వచ్చి ఆహా నువ్వు ఎంత గొప్పదానివి అని సత్యభామ దగ్గరికి కృష్ణుడు వెళ్ళి పాదం పట్టుకున్నట్టుగా పట్టుకుంటే ఈ భర్తగారు పాదం పట్టుకోగానే వాడికి ఎంత ఆనందం వచ్చేస్తుందో,
అసలు ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ వచ్చిన దానికంటే కూడా ఎక్కువ ఆనందపడిపోతుంది. కాబట్టి భర్తలు కూడా పనిచేయాలి. అప్పుడప్పుడు భార్య మడికి కాస్త అంత పాత సేవ చేస్తే ఎంత ఆనందపడతారండి. ఎంతసేపు నేను మగాణి అనుకుంటే ఏం మగతనం, నా మగం గట్టిగా 2 రోజులు ఆనందనకపోతే వీడు మగలేదు ఇంకోటి లేదు. కాబట్టి భార్యాభర్తలు ఐకమత్యంతో ఉండాలి, ఓదార్చుకోవాలి, అన్నదమ్ములు ఓదార్చుకోవాలి, ఒకరు కష్టంలో ఉంటే ఇంకొకడు ఓదార్చాలి. ఇది సృష్టి యొక్క రహస్యం. అందులో అన్నదమ్ముల మధ్యలో ఐకమత్యం, దంపతుల మధ్యలో ఐకమత్యం ఉంటే ఏ పని అయినా ఎలా సాధించవచ్చో రామాయణం చెబుతుంది. అందుకని రామాయణాన్ని చూసి మనం నేర్చుకోవాలి. చూడండి, ఎప్పుడన్నా రాముడు బాధపడితే వెంటనే లక్ష్మణుడు, అన్నయ్య పర్వాలేదు నేను ఉన్నాను, నీవు మహాత్ముడివి అని ఆయన్ని ప్రశంసించి క్రియాశీలుండి చేస్తాడు. అలాగే లక్ష్మణుడు బెంగపెట్టుకుంటే తమ్ముడు నీకేం పర్వాలేదు అంటాడు రాముడు. అందుకని ఆ కుటుంబం పైకి వచ్చారన్నమాట. ఇప్పుడు ఏమంటున్నాడు మహాత్మా, కాలానికి మనం ఎప్పుడూ కూడా అతీతంగా ఉండమేమో అని బెంగగా ఉందేమో అంటూ ఉండగా, ఇప్పుడు లక్ష్మణుడు మళ్ళీ ధైర్యం తెచ్చుకొని, రామచంద్రుడు ఎప్పుడైతే మనం కష్టాల పాలైపోతున్నాం అన్నాడో అప్పుడు లక్ష్మణుడు ఏమన్నాడు వెంటనే, ఏం పర్వాలేదు వీడిని సమయం చూసి ఎలాగో రకంగా సంహరించి మనం బయటపడదాం అన్నాడు. అప్పుడు కబంధుడు, మీలో మీరు కబుర్లు చెప్పుకుంటున్నారే, ఇలా కబుర్లు చెప్పినంత మాత్రం చేత మీలో మీరు సంభాషించుకున్నంత మాత్రాన మిమ్మల్ని విడిచిపెడతానా, మంచి ఆకలితో ఉన్నాను నేను, ఆ సమయంలో దొరికారు. ఇంత పూర్వం నేను తిన్న సింహాలు, ఎలుగుబంట్లు ఇవేవి నాకు రుచించలేదు. ఆ మాంసం అంత రుచిగా ఉండదు. ఎలుగుబంటి మాంసం బాగుంటుంది, దాని నిండా ఒళ్ళంతా బొచ్చు, సింహం దగ్గర కూరలు ఉంటాయి. అదే మానవ మాంసం అయితే ఎంత బాగుంటుందో, కారణం మానవులు రకరకాల ఆహారాలు తింటారు. జంతువులు, క్రూర జంతువులేమో ఉట్టి మాంసమే తింటాయి, జింకలు లాంటివి గడ్డి తింటాయి. అదే మానవుడైతే ఇటు జంతువులు తినేస్తాడు, రోజు ఇది కాక పాయసాలు, దద్దోజనాలు, ప్రసాదాలు ఎన్ని తింటాడండి వీడు. వీడు తినందంటూ లేదు, మనిషిని మనిషి తినడం బాగుండదు కాబట్టి అందరూ చూస్తూ ఉండగా చేయడం లేదు, కానీ మిగతా అన్నీ తింటాడు. అనగానే, అన్నయ్య ఈ దుర్మార్గుని మాట్లాడి మనం చేసే పని మనం చేద్దాం, నువ్వు కుడి భుజంలో ఉన్నావు, నేను ఎడమ భుజానికి దగ్గరగా ఉన్నాను, వాడి చేతితో పుచ్చుకుని దగ్గరకు లాగుతున్నాడు కదా, కాబట్టి కుడి భుజం నీకు, ఎడమ భుజం నాకు కనపడుతోంది, మన కత్తులు తీసి వీడి చేతులు నరికేస్తే ఈ దిక్కుమాలవాడు వాడు అంతటి వాడే చస్తాడు, ఈ కబంధునికి ఉన్న బలమంతా ఈ చేతులే, నరికిపారే అన్నాడు. అనగానే, ఓరి చిన్నాడా, ఏకంగా నా చేతులు నరికేయమంటావా అని వాడు ఆ చేతులలో దగ్గరికి లాగి పొట్టలు వేసుకోబోయే సమయానికి రాముడు కుడి భుజం నరికివేశాడు, లక్ష్మణుడు ఎడం భుజం నరికాడు. వాడు భూమి ఆకాశం దద్దరిల్లిపోయేలా పెద్ద పెడబబ్బలు పెట్టి అరుస్తూ కింద పడిపోయాడు. అంత పొడవైన, దాదాపు యోజనం పొడవున్నటువంటి 2 చేతులు పూర్తిగా మొదలంటా తెగిపోయాయి. ఆ చేతులతో పట్టే రామలక్ష్మణులు కింద పడ్డారు. వాడు కుప్ప కూలిపోయాడు. ఈ కబంధుడి బలమంతా ఈ చేతులే. చేతులు కూలిపోతే వాడు ఏం చేయలేడు, ఎందుకని వాడికి తల లేదు, పొట్టలో తల, కన్ను అక్కడ ఒకటే ఉంది, ఇంక శరీరంలో ఏ అవయవం కనపడదు, ఉన్న 2 చేతులు పూర్తిగా పోయాయి. దాంతో వాడు కింద పడిపోయి బార్ బేర్మని ఏడుస్తూ నెత్తుటి మడుగులో మునిగిపోయి మహావేదన పొంది అటు ఇటు తుట్టి తుళ్ళి పడిపోయాడు, తొట్టి పడిపోయాడు. అప్పుడు వాడు అతి కష్టం మీద నోరు పెగల్చుకొని, ఎవరు మీరు, ఇంతవరకు ఈ అరణ్యంలో అడుగు పెట్టి నా చేతుల్లోంచి బయటపడిన వాడు ఒక్కడు కూడా లేడు, ఈ కబంధహస్తాల నుంచి బయటపడడమే కాకుండా ఈ చేతులు మొదలంటా నరికేశారు, ఎవరు మీరు అన్నట్టువాడు. ఆ గొంతు శోషతో కూడిన గొంతు అన్నమాట, దుఃఖంతో కూడిన గొంతు. అప్పుడు లక్ష్మణుడు ఇలా చెప్పాడు, రామచంద్రుడైన దశరథ మహారాజ పుత్రుడు, పరమధర్మాత్ముడు, నేను ఆయన సోదరుణ్ణి, వనవాసానికి వచ్చాం మేము ఇక్కడికి. ఆ కథ అంతా నీకెందుకులే, కానీ అసలు నీవెవరవు, శిరస్సు లేదేమి, మెడలేదేమి, పొట్టలో నోరేమిటి, వక్షస్థలం మీద కన్ను ఏమిటి, ఇంత పెద్ద బలమైన చేతులు నీకు ఎలా వచ్చాయనగా. అప్పుడు అతడికి పూర్వజన్మ గుర్తుకొచ్చింది పాతదంతా. మహాత్ములారా, మీకు స్వాగతం, ఇది నేను చేతులారా తెచ్చుకున్న రూపం, ఇదంతా చేతులారా చేసుకున్న పాప ఫలితం. ఇప్పుడు మీకు అసలు విషయం చెబుతాను, చెప్పడానికి కావలసిన స్మృతి నాకు వచ్చింది. మీ ఇద్దరినీ పట్టుకోవడం వల్ల, మీరిద్దరూ నా చేతులు నరకడం వల్ల, మీ అనుగ్రహంతో అసలు నేను ఎవడనో ఏమిటో తెలిసింది, నా ఫ్లాష్ బ్యాక్ తెలిసింది. మీరు నన్ను స్మాష్ చేశాక నేను ధనువు అని పేరు కలిగిన ఒక రాక్షస స్త్రీ యొక్క కుమారుణ్ణి, అందుకే నన్ను దానవుడు అంటారు. ధనువు యొక్క సంతానాన్ని దానవులు అంటారు. అబ్బో నేను చాలా అందంగా ఉండేవాడిని, మామూలు అందం కాదు నాది, నాలాంటి వాడు చాలా అరుదుగా ఉంటారు, ఇంద్రుడి కంటే చంద్రుడి కంటే పరమసుందరుణ్ణి నేను. నా పూర్వరూపం చూసిన వాళ్ళు ఇప్పుడు నా రూపాన్ని చూస్తే వాడైనా వీడు అనుకుంటారు. ఇలా అందంగా ఉన్న నేను గర్వించాను, నాలాంటి అందగాడు ఇంకెవడు లేడనుకున్నాను. అప్పుడప్పుడు నేను ఈ అహంకారంతో భయంకర రాక్షస రూపం ధరించి మునుల దగ్గరికి వెళ్ళి హీహీ అని అరిచి భయపెట్టేవాడిని. భయపెట్టి తర్వాత అసలు రూపం ధరించి మళ్ళీ చూశారా వికృతమైన నా రూపం చూసి హడిలిపోతున్నారు మీరు, నేను సుందరుణ్ణి, వికృతంగా మారగలను, మీ దగ్గరికి ఎందుకు వచ్చాను మిమ్మల్ని భయపెట్టడానికి, మీ రూపములు రాక్షస రూపాల్లో ఉన్నాయి అని చెప్పడానికి అని ఎవడు కనపడితే వాడిని నువ్వు బాగాలేవు, నువ్వు రాక్షసుల్లో ఉన్నావు, నీవు వికృతంగా ఉన్నావు, నీకు జుట్టు లేదు, నీకు పొట్ట ఎక్కువ, ఇలాగా ధిక్కరించేవాడు, అందరినీ భయపెట్టేవాడు. మహర్షులు ఎంతోమంది వీడి దెబ్బకి హడిలిపోయారు. వీడి కర్మగాలింది ఒక రోజున ఇలా అందరినీ భయపెడుతూ అందరినీ బాధ పెడుతూ పెడుతూ ఒకనాడు అడవిలో స్థూలశిరుడు అని ఒక ఋషిని చూశాడు. ఈ స్థూలశిరుడు బ్రహ్మంతటి వాడు అండోయ్, ఆయన జోలికి వెళ్ళేవాడు ఎవడో బాగుపడ్డు. అటువంటి స్థూలశిరుడి దగ్గరికి వెళ్ళి పెద్ద వికృత రూపంతో భయంకరమైన వికటాట్టహాసం చేశాడు వీడు. ఆయన ఆ సమయంలో తద్దినం కోసమని కందమూల ఫలాలు సేకరిస్తున్నాడు. కందమూల ఫలాలు సేకరిస్తున్న మహానుభావుడి దగ్గరికి వెళ్ళి బెదిరించగానే ఆయన ఒళ్ళు మండిపోయింది. మూర్ఖుడా, సుందరాకారుణ్ణి, కామరూపుణ్ణి, ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించే శక్తి ఉంది నాకనే అహంకారంతో ఈ కందమూల ఫల సేకరణలో ఉన్న నా దగ్గరకు వచ్చి వికృతాకారంతో బెదిరించి భయపెట్టి ఏడిపిద్దామనుకున్నావా? ఇదే నీకు నా శాపం. ఏ రూపంతో నువ్వు నన్ను బెదిరించావో రూపం నీకు శాశ్వతం అయిపోగాక నువ్వు రాక్షసుడి వైపు అని చెప్పించాడు. వెంటనే నేను భయంకరంగా ఉన్న రాక్షసుడిగా మారిపోయాను. ఆ రాక్షస రూపం నాకు నిలబడిపోయింది. ఎంతో పూర్వం రాక్షస రూపాన్ని తన మాయతో మళ్ళీ విడిచిపెట్టి అసలు రూపం ధరించేవాడిని. నా ఒరిజినల్ రూపం నాకు వచ్చేది, నా పూర్వ రూపం నాకు వచ్చేది. ఇప్పుడు ఆ ఋషి శాపం వల్ల నన్ను నేను మరిచిపోయి నేను రాక్షసుడి అయిపోయాను. అప్పుడు ఆయన కాళ్ళు పట్టుకుని బతిమాలుతూ ఏడుస్తూ, స్వామి నేను చాలా పెద్ద పొరపాటు చేశాను, శిశువు లాంటి వాడిని అనుకోండి మీకు, అందువల్ల నన్ను క్షమించండి. బాలుడు అనే శబ్దమునకు మూర్ఖుడు అని ఒక అర్థం, చిన్నవాడు అని ఒక అర్థం. బాలహ ఇది మూర్ఖ, నేను బాలుడిని అనుకోండి, మూర్ఖుడిని అనుకోండి, నన్ను క్షమించండి. ఈ భయంకర రూపంతో బతకలేను, రాక్షసుండయి జీవుల్ని తింటూ హింస చేస్తూ వికృతమైన ఆకారంతో జీవించలేను, నన్ను రక్షించండి బాబూ అని కాళ్ళు పట్టుకుని అడిగితే ఆయన జాలిపడి, మూఢుడా, చేసిన పాపం అనుభవించాలి ఎవరైనా, నువ్వు ఇలా కొంతకాలం రాక్షసుడిగా ఉండు, ఆ తర్వాత ఇక్కడికి శ్రీరామచంద్రుడు తన సోదరుడు లక్ష్మణుడితో వస్తాడు, అప్పుడు రామలక్ష్మణుడు నీ చేతులు నరుకుతారు, వారి స్పర్శ వల్ల, వారు నీ చేతులు నరకడం వల్ల నీవు అసలు రూపం ధరిస్తావు, నువ్వు వాళ్ళతోటి అగ్నికి నిన్ను ఆహుతి చెయ్యమని కోరు. రాముడు లక్ష్మణుడు నీ చేతులు నరకగానే నిన్ను నిప్పులో వేసి తగలబెట్టమని వారిని కోరుకో, వారు నిన్ను దహిస్తారు. వారు నిన్ను దహించగానే నీ సౌందర్య రూపం, నీ దానవ రూపం నీకు తిరిగి వస్తుంది అన్నాడు ఆ మహాత్ముడు. అప్పటి నుంచి నేను రాక్షస రూపంతో తిరుగుతున్నాను. అలా రాక్షసుడిగా ఉన్న నాకు ఈ కబంధ రూపం ఎలా వచ్చిందో కూడా చెబుతున్నాను. నేను హాయిగా రాక్షసుడిలాగా తలతో కళ్ళతో వికృతమైన ఆకారంతో ఉన్న కొంతకాలం పట్టినాను. ఈ రాక్షస రూపంతో బ్రహ్మ కోసం తపస్సు చేశాను. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలని అడిగితే రూపం ఎలాగో మారిపోయింది, కనీసం ఆయువన్న ప్రసాదించు, దీర్ఘాయువు ప్రసాదించు అంటే తథాస్తు అన్నాడు ఆయన. నీకు చాలా కాలం ఆయువు ఉంటుంది, ఎంతో చెప్పలేదు, దీర్ఘాయువు ఇచ్చాను అన్నాడు. ఇప్పుడు దీర్ఘాయువు వచ్చింది నాకు, అసలే రాక్షసాకారం, దానికి తోడు ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించే కామరూపశక్తి, ఇవి సరిపోక దీర్ఘాయువు ఉన్నాయి. ఈ అహంకారంతో నేను ఎవడు కనపడితే వాడితో యుద్ధానికి వెళ్ళి వాడని చంపేసేవాడిని. ఒకరోజున కర్మయోగం వల్ల ఇంద్రుడు ఇక్కడికి వచ్చాడు. వెంటనే ఇంద్రుడితో యుద్ధానికి వెళ్ళి నువ్వెంత నీ బతుకెంత అని రెండు చేతులతో పట్టుకోగానే ఇంద్రుడు వజ్రంతో నా నెత్తి మీద ఒక దెబ్బ కొట్టాడు. దెబ్బతో నా తల కాస్త లోపలికి వెళ్ళిపోయింది, పొట్టలోకి వెళ్ళిపోయింది. నాకు తలపోయి మొండెం మాత్రం మిగిలింది. కళ్ళు లేవు, తల లేదు, మెడ లేదు, కేవలం ఏదో రెండు చేతులు రెండు కాళ్ళు పొట్ట మిగిలాయి. ఆ దెబ్బతో నాకు శరీరం గిజగిజలాడిపోయింది. వికృతాకారం, పొట్ట లేదు, ఇప్పుడు ఎలా బతకడం? అందుకని నేను తట్టుకోలేక ఈ కడుపులోకి వెళ్ళిపోయిన నోటితోటి, ఏంటి మొత్తం తలంతా బొజ్జలోకి వెళ్ళిపోయిందిట, ఆ బొజ్జలో ఉన్నటువంటి నోటితోటి, ఇంద్ర ఈ రూపంతో నేను ఎక్కువ కాలం బ్రతకలేను, అందువల్ల ఆ వజ్రంతో నన్ను కొట్టి చంపి పూర్తిగా చచ్చిపోతేనే నాకు సుఖం, ఈ దరిద్రపు జీవితం బతకలేను, సగం సగం చంపి వదలవద్దు అని ప్రార్థించాడు. అప్పుడు ఆయన, కుదరదు, నేను నిన్ను చంపను, ఎందుకంటే నీకు బ్రహ్మ దీర్ఘాయువు ఇచ్చాడు. పితామహవచ సత్యం తదస్థితి మమాబ్రవీత్ అనాహార కథం శక్తో భగ్న శక్తి శిరోముఖ వజ్రేణాభిహత కాలం సుదీర్ఘమపి జీవితం. బ్రహ్మగారిచ్చిన నీకు ఆ వరం ఉందే, అది తిరుగులేంది. బ్రహ్మ నీ తపస్సునకు మెచ్చుకొని దీర్ఘాయువు ఇచ్చాడు. బ్రహ్మగారి వాక్కులు ఎప్పుడూ పొల్లుపోవు, కాబట్టి ఆయన ఇచ్చిన మాట ప్రకారం నువ్వు చాలా కాలం జీవించాలి. ఇప్పుడు నేను నిన్ను చంపాననుకో, బ్రహ్మవరాన్ని పాడు చేసిన పాపం నాకు చుట్టుకుంటుంది, కాబట్టి నేను నిన్ను చంపలేను. నువ్వు చేసిన పాపానికి ఈ శిక్ష తప్పదు, అనుభవించు, నువ్వు చావవు, ఇలాగే బతుకుతావు, చాలా కాలం బతుకుతావు అనగా, అప్పుడు వాడు ఎలా బతకమంటారండి నన్ను, అసలే తల లేదు, పొట్ట లేదు, ఇంకోటి లేదు, అన్నీ పోయాయి కడుపులోకి, నువ్వేమో వజ్రంతో దెబ్బ కొట్టి వదిలేసావు, ఈ స్థితిలో ఆహారం ఎలా తింటాను, నీరు ఎలా తాగుతాను, తిండి లేకుండా మలమల వాడుతూ ఎక్కువ కాలం బ్రతికితే దాన్ని వరం అంటారా శాపం అంటారా, కాబట్టి నన్ను అనుగ్రహించు స్వామి అని మళ్ళీ ఇంద్రుడి బతివాలితే, అప్పుడు ఇంద్రుడు ఏం చేశాడు, అదొకటి ఉంది కదా, తిండి లేకపోతే బతకలేవు కదా, కాబట్టి నీ కడుపులోకి వెళ్ళిపోయినటువంటి ఆ తల ఉందే, అది పొట్ట దగ్గర నుంచి బయటకు వస్తుంది, పొట్ట దగ్గర నోరు ఏర్పడుతుంది, పెద్ద నోరు, రాక్షసులకు సంబంధించిన నోరు పొట్టలో వస్తుంది, నీ రెండు కళ్ళు పోయిన ఒక కన్ను వక్షస్థలం మీద ఉంటుంది, ఈ వక్షస్థలం మీద ఉన్న కన్నుతో చూసుకో జాగ్రత్తగా, ఇదన్నమాట ఐఫోన్ అంటే. ఇలా ఇందులోంచి చూడు, ఇందులోంచే మాట్లాడు. ఇక తిండి, ఇప్పుడు నీకు చేతులు గీతులు అన్నీ పోయాయి కదా, ఈ స్థలం తప్పింది కదా, అందుకని నీకు రెండు కొత్త చేతులు ఇస్తున్నాను, ఇవి చాలా దీర్ఘంగా ఉంటాయి, బలంగా ఉంటాయి, నీ చేతులతో ఎవరిని పట్టుకుంటే వాళ్ళు ఇక నీ కడుపులోకి వెళ్ళవలసిందే, నువ్వు వదిలితే తప్ప వాళ్ళకిగా వాళ్ళు వదిలించుకోలేరు, ఇలా ఈ రెండు చేతులు పొడవైన చేతులు ఇస్తున్నాను, యోజనం పొడవున్న చేతులు, యోజనం అంటే చెప్పగ 8 మైళ్ళు, ఒక్కొక్క చెయ్యి 8 మైళ్ళు ఉంటుంది, ఈ చేతులతో కూర్చున్న చోటనే నువ్వు ఉండి జంతువుల్ని మానవుల్ని ఎవరొస్తే వాళ్ళని పట్టుకుని వాళ్ళని ఈ పొట్టలో ఉన్న నోట్లో వేసుకుని నవిలి మింగి అక్కడే తిండి, అక్కడే మలమూత్రాలు, అక్కడే జీర్ణం, సమస్తం అక్కడే పో అన్నాడు. ఆ ఇంద్రుడి దేవుల్లో వచ్చిన చేతులతో జంతువుల్ని పట్టుకుని ఇక్కడే కదలకుండా కూర్చుని శుభ్రంగా కడుపులో వేసుకుంటున్నాను, ఇంట్లో కూర్చుని లైవ్ చూడలన్నా మన వాళ్ళు, అలాగే వాడు కూర్చున్న చోటికి ఆహారం వస్తుందన్నమాట. ఇలా కొంతకాలం గడుస్తూ ఉంది. నేను ఇంద్రుని, స్వామి మరి నాకు విముక్తి ఎప్పుడు అంటే ఋషి చెప్పిన మాటే గుర్తుపెట్టుకో అన్నాడు. ఇంద్రుడు కూడా అదే మాట అన్నాడు, రామలక్ష్మణులు వస్తారు, నువ్వు ఎవరినైనా పట్టుకోగలవు, ఎవరినైనా తినగలవు, కానీ నీ పట్టు విడిపించుకుని నీ చేతులు నరికేవాడు రామలక్ష్మణులు అని గ్రహించు. రాముడు లక్ష్మణుడు వచ్చి నీకు పట్టుబడి నీ చేతులు నరికినప్పుడు నీకు శాప విముక్తి అవుతుంది. అప్పుడు వాళ్ళని నీవు నిన్ను తగలబెట్టమని, దహనం చేయమని కోరుకో. వారు దహించగానే నీ స్వస్వరూపం నీకు వస్తుంది, వారికి నువ్వు ఉపకారం చెయ్యి అని ఇంద్రుడు చెప్పాడు. అప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను నేను, మీరు ఎప్పుడు వస్తారా అన్నాడు. మహాత్ములారా, దానివల్లే మీరిద్దరే రామలక్ష్మణులని నేను తెలుసుకున్నాను. స్థూలశిరుడనే ఋషి ఇచ్చిన మాట సత్యం, ఇంద్రుడన్నమాట సత్యం, కాబట్టి మీరు తప్ప మరొకరెవరూ ఈ భయంకరమైన బలమైన దృఢమైన చేతులు నరికేవాళ్ళు లేరు. ఈ చేతులు నరకగానే మీరు రామలక్ష్మణులని అర్థమైంది. ఇక నా శరీరం బాధ తట్టుకోలేక గిలగిలలాడుతోంది, నన్ను గొయ్యి తీసే గోతులు వేసి పైన కట్టెలు వేసి తగలబెట్టేయండి అనగానే, కబంధుడా, నేను లేని సమయం చూసి నా తమ్ముణ్ణి కూడా బయటికి వచ్చేలా చేసి, ఎవడో ఒక రాక్షసుడు, వాడి పేరు రావణుడు అని విన్నాం మేము, కానీ వాడెవడో మాకు తెలియదు, వాడు సీతను అపహరించుకుపోయాడు. నువ్వు దయతో ఆ సీత ఎక్కడుందో చెప్పు, నువ్వు రాక్షసుడివి గనక అన్నీ తెలుసు అంటున్నావు గనక చెప్పు అనగానే, ప్రభు ప్రస్తుతం నాకు దివ్య జ్ఞానం లేదు, పైగా శరీరమేమో బాధతో కంపిస్తోంది, ఈ సమయంలో మీకు నేనేం చెప్పలేను, మీరు వెంటనే నన్ను దహన సంస్కారం చేసి కాపాడండి, నా శరీరము కనుక దహనమైపోతే నాకు పూర్వరూపం వస్తుంది, పూర్వరూపం మహిమతో కూడిన రూపం, దివ్య రూపం, అప్పుడు నాకు ఏ మూల ఏముందో కొంతవరకు తెలుస్తుంది, మీకు ఎవరు సహాయపడతారో, ఎవరి వల్ల మీ భార్య మీకు దక్కుతుందో చెప్పగలుగుతాను, ప్రస్తుతానికి నేనేం చెప్పలేను, కానీ మీకు ఒక మహానుభావుడితో స్నేహం చేస్తేనే విజయం లభిస్తుందని మాత్రం చెబుతాను. ఒక పురుషుడు ఉన్నాడు, వాడు చాలా గట్టివాడు, వాడు ఆపదలో ఉన్నాడు, పేరు చెప్పలేదు ఇంకా, ఒక ఆయన వల్ల మీకు శుభం కలుగుతుంది, అతడి స్నేహం మీకు, మీ స్నేహం అతనికి అవసరం, తేన సఖ్యంచ కర్తవ్యం, ఆ వ్యక్తితో మీకు స్నేహం కలిస్తే మీరు బాగుపడతారు. అందువల్ల ఇంతకంటే ఎక్కువ చెప్పలేను, మీరు స్నేహం చేసుకోబోయే వ్యక్తి ఏ మూల ఏముందో తెలిసినవాడు, అతడు సీత ఎక్కడున్నా వెతికి మీకు అప్పగించగలడు, ఒక కారణం వల్ల అతడు యావత్ ప్రపంచం తిరిగాడు, అందువల్ల ఏ మూల ఏ కొండ ఉంది, ఏ మూల ఏ రూట్ ఉంది, హైదరాబాద్లో ఈ సందులు ఉంటాయి గల్లీ గల్లీలు తిరగడం, అవి బాగా తిరగాలంటే సుగ్రీవుడు అంటే వాడు ఉండాలి, ఒక మాదిరి వాడికి తెలియవు, ట్రాఫిక్లో ఇరుక్కోకుండా బయటపడాలంటే ఈ మధ్య నేను కూడా సుగ్రీవుడిలో కొన్ని గాలించాను, ఇంకా కొన్ని ఒకటి రెండు గాలించబోతున్నాను, ఏళ్ల తరబడి మకాం పెట్టినవాడు చేయలేని పని ఎలా చేయాలంటే మనం వెతుక్కోవాలండి, కాలినడకన వెళ్ళి వెతకాలన్నమాట ఏ సందులో ఏముందో, ఎందుకంటే పద్మవ్యూహంలోకి వెళితే బయటికి రాగలం, ఛద్మవ్యూహం ఇది, ఈ వ్యూహానికి అడ్డం లేదు, ఇటు నుంచి ఎవడడతాడో తెలియదు, మనని ఏ లోకానికి పంపుతాడో తెలియదు, అందువల్ల ఈ పద్మవ్యూహం కంటే భయంకరమైన ఛద్మవ్యూహం నుంచి బయటపడాలంటే ఏ మూల ఏ సందు ఉందో తెలియాలి, ఓరి బాబోయ్ ఇలా వంగిపోతూ వెనకాతలో వెళ్ళాం కూర్చోగానే వీడు పరిగెడుతూ ఉంటే ఈ కారు నడిపేవాడు దడిసిపోతూ ఉంటారు, ఏదో మహానుభావులు అలాంటి మాంధాతలు తప్ప మనలాంటి వాళ్ళని నడపలేము, తాతో మాంధాతో తప్ప పడుచుకోటు నడపాలంటే నాపోటి వాడికి దడేస్తుంది అనమాట, అందుకే హైదరాబాద్లో కారు నడపడం మానేసి నేను వెనక సీట్లో కూర్చొని కళ్ళు మూసుకుంటాను అనమాట, ఎందుకైనా మంచిది. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే ఆ మహాత్ముడు ఒక కారణం వల్ల, ఆయన పేరు ఇంకా చెప్పలేదులేండి, నేను లీక్ చేయలేదు, పేపర్ లీక్ అవ్వాలి, అందుకని ఒక ఆయన ఉన్నాడు, ఆయన మీకు స్నేహితుడు అవుతాడు, వాడి వల్ల మీరు సుఖం పొందుతారు, అతడు ఒక కారణం వల్ల ప్రపంచం అంతా తిరిగాడు, ఏ మూల ఏముందో అంతా తెలుసు, ఆయనకి తెలిసినంత జాగ్రఫీ ఎవరికి తెలియదు, ఆయన వల్ల మీకు సుఖం కలుగుతుంది అంటూ ఉండగానే రామలక్ష్మణులు ఆ కొండ పక్కనే పెద్ద గొయ్యి తవ్వారు, ఆ గోతిలో వీణు వేశారు, కింద కట్టెలు వేశారు, పైన కట్టెలు వేశారు, దానికి నిప్పు పెట్టారు, వాడి శరీరం కొవ్వెక్కిపోయింది, ఎన్ని జంతువులు తినేటువంటి వాడు, వాడి శరీరం లోపలంతా కొవ్వే, నెయ్యి గడ్డగట్టేసిన ముద్దలా ఉంటుందో గడ్డగట్టిన నేతి ముద్దలా ఉన్నాడు, ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి వెన్నపూస బయటికి తీయండి కాసేపటికి అది ఇలా ముద్దలో ఉంటుంది, కొంతమంది వెన్నపూస వేసుకోండి గురువుగారిని వేస్తారు, వాళ్ళ తాతమ్మ ఇచ్చింది ఆ వెన్నపూస, దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో అది పట్టుకొచ్చి బయటికి అది అన్నంలో వేస్తే ఏం తింటాం, కాబట్టి తాజా వెన్న అయితే అలా కరిగిపోతుంది, కానీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన వెన్నపూస మాత్రం ఎవరికి వేయకండి, మీరు తినకండి, అనారోగ్యం, వీడి శరీరం అలా ఉందన్నమాట కొవ్వెక్కి, అందుకని దాని మీద పెట్టగానే చొర 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 కాలడం మొదలుపెట్టింది, అసలు ఏం రాశారండి వాల్మీకి మహర్షి, తచ్చరీరం కవంధస్య ఘృత పిండోపమం మహత్, నేతి ముద్ద గడ్డగట్టిన నేతి ముద్దలం ఉందిట, అంటే కొవ్వు బాగా కొవ్వు అన్నమాట, అసలు వాడి శరీరంలో ఉన్న కొవ్వు బయటికి తీస్తే మన హైదరాబాద్లో ఉన్నవాళ్ళు 10 ఏళ్ళు కొవ్వొత్తులు తయారు చేసి ఇంట్లో వెలిగించుకోవచ్చు, కాకపోతే వచ్చిన తెప్పులు ఏంటంటే ఆ దరిద్రుడి శరీరంలోంచి వచ్చిన కొవ్వుతో వెలిగించిన ఈ ఒత్తుల దగ్గర మనం చదువుకుంటే వాడి బుద్ధులు మనకు వస్తాయి అది పీలిస్తే, అందుకని రాముడు తగలబెట్టాడు, అంత గడ్డగట్టిన నెయ్యిలో ఉన్న శరీరం తగలబడ్డానికి చాలా టైం పట్టింది, అలా కాలిపోతుంది, అలా కాలిందో లేదో అప్పుడు అందులోంచి అగ్నిజ్వాల వంటి శరీరంతో ఒక పరమసుందరాకారుడు పైకి వచ్చాడు, ఇప్పుడు వాడిని చూస్తే వీడైనా కబంధుడు అనిపిస్తోంది. ఈ మధ్యన ఓ శిష్యుడు ఎవడో నాకు ఓ ఫోటో పంపాడు, ఎవరిదని అడగనే నా ఫోటోయే, నేను లాస్ట్ ఇయర్ చెప్పిన ఉపన్యాసంలో ఫోటో, ఇప్పుడు ఈ ఏడాది నిన్న మొన్న చెప్పిన ఫోటో, ఈ రెండూ పెట్టి గురువుగారు ఆహాహా మీరు మన్మధుడు అండి అని కామెంట్ పెట్టాడు పోయి, వీడెవడరు అంటే ఎవడో పేరు లేదు ఊరు లేదు. ఏమిటి పాత ఫోటోలో ఇక్కడ కొంచెం జుట్టు తక్కువగా ఉంది, ఇప్పుడు కొత్తగా జుట్టు వచ్చింది, మీరు మన్మథాగారంలో ఉన్నారండి అన్నాడు. అప్పుడు నాకు నవ్వు వచ్చి, అవునులే లాస్ట్ ఇయర్ కబంధుల్లో ఉండి ఉంటారు, ఈ సంవత్సరం అసలు వరిదల పద్మాకర్లో ఉంటారేమో అనుకున్నాను. నిజమే కొంతమంది ఏమిటో ఆ పాత రూపానికి ఇప్పటి రూపానికి తేడా ఉండదు, అలాగే కొంతమందికి మాత్రం పాత రూపం చాలా బాగుంటుంది, మంచి వయస్సులో ఉన్నప్పుడు చాలా ముచ్చటగా ఉంటారు, ఇప్పుడు చూస్తే ఏం బాగుంటారు. కాలం అది, కాలం ఇది దురతిక్రమ, ఎవరు ఏం చేయలేము. అలాగే సృష్టి యొక్క రహస్యం అలా ఉంటుంది. ఇతడు కబంధుడిగా ఉన్నప్పుడు ఉన్న రూపానికి ఇప్పటి రూపానికి అసలు సంబంధమే లేదు. హంసలు పూంచిన దివ్య విమానం మీద ఎక్కి పరమసుందరాకారంతో నిగనిగలాడిపోతూ దర్శనమిచ్చాడు. దివ్యకాంతులతో దర్శనమిచ్చి నమస్కరించి రాముడికి ఇలా అన్నాడు, రామచంద్ర ఇప్పుడు నేను నా అసలు రూపం పొందాను, నా స్వస్వరూపం పొందాను, కనుక నీకు నేను ఉపకారం చేస్తాను. ఈ ప్రపంచంలో విజయం పొందాలంటే 6 ఉపాయాలు ఉండాలి, వాటిని 6 ఉపాయములు అంటారు. అందులో 6 ఉపాయాల్లో ఒకటి సంధి. ఎవరితో అయినా మిత్రత్వం చేసుకోవడానికి సంధి అంటారు. మనకి తగాదా లేకుండా ఉండడానికి, ఏమండి బాబు మీరు మేము మిత్రులం అండి మనం కలిసి ఉందామండి అని ఒక వ్యక్తితోటి మిత్రత్వం కలుపుకోవడానికి ఏమంటారు, సంధి. ఇంకా రెండవది విగ్రహం. ఇదే పంచతంత్రంలో ఇవి కూడా ఉన్నాయి, సంధి విగ్రహం మిత్రలాభం మిత్రభేదం, వీటిని బట్టే పెట్టారు, అవి ఏం కొత్తవేం కావు, ఇవన్నీ నీతి శాస్త్రములలో చెప్పబడినవి. ఒప్పందము చేసుకుని మైత్రి చేసుకోవడం సంధి, అవతల వాడితో తగాదా పెట్టుకుంటే విగ్రహం, రిపు విరోధమే విగ్రహము. ఇంకా 3వది యానము, శత్రువు మీదకి దండ ఎత్తి వెళ్ళడం యానము అని పిలువబడుతుంది. యానము అంటే ఒక చోట నుంచి ఒక చోటికి వెళ్ళుట, కాకపోతే ఇక్కడ ఒక చోట నుంచి ఒక చోటికి కాలక్షేపానికి కాకుండా యుద్ధం చేయడానికి వెడితే దాన్ని యానము అంటారు. ఇంకా 4వది ఆసనం. ఆసనం అంటే ఏమిటి, మనకి కాలం కలిసి వచ్చేదాకా అనుకూల కాలం వచ్చేదాకా ఎదురు చూడడం. ఎఫ్డి వేసాం మెచ్యూర్ అయ్యేదాకా ఎదురు చూస్తేనే లాభం, లేకపోతే ఏమవుతుంది వడ్డీ తగ్గిపోతుంది. అలాగే శత్రువుని సమయం చూసి నెత్తి మీద దెబ్బ కొట్టడానికి ఎదురు చూసి టైం వచ్చినప్పుడు వాడిని చీల్చి చెండాలి. అలా మన అనుకూల కాలం కోసం ఎదురు చూడడాన్ని ఆసనము అంటారు. ఇంకా బలహీనులు బలవంతులు అయిన శత్రువులతో మంచి మాటలతో కాలక్షేపం చేస్తూ ఉంటే ద్వైదీభావం అంటే నిజంగా వాళ్ళతోటి మనకేం మిత్రత్వం లేదు, కానీ కొన్ని సందర్భాల్లో యుద్ధం చేయటం వల్ల మనకు నష్టం, అప్పుడు ఏం చేయాలన్నమాట, అవతల శత్రువు బలవంతుడైనా లేక బలహీనుడైనా మంచి మాటలు మాట్లాడి సాధ్యమైనంత వరకు తగాదా లేకుండా కొంతకాలం కాలక్షేపం చేయటం, ప్రొలాంగ్ చేయటం అన్నమాట యుద్ధం, దాన్ని ఏమంటాం ద్వైదీభావం అంటారు. ఇంకా సమాశ్రయం, ఇది ఆఖరిది. సమాశ్రయం అంటే మనం యుద్ధం చేయటం కాకుండా ఓ బలవంతుడిని పట్టుకుని వాడి సహకారం కోరటం, బలవంతుడిని ఆశ్రయించుకోవటమే సమాశ్రయం. చాలామంది అదే చేస్తారు, వాడు యుద్ధం చేయలేడు, పాకిస్తాన్ అడిగి ఓపిక లేకగా చైనా వాడు వెంటబడ్డాడు, కానీ ఈ ఇద్దరిని చితక్కొట్టే శక్తి ఉన్నటువంటి మహానుభావుడు ప్రధానమంత్రిని వాళ్ళకి తెలియదు పిచ్చాడికి. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే మనకు బలం లేనప్పుడు బలవంతుడిని పట్టుకుంటే దాన్ని సమాశ్రయము అంటారు. ఇందులో ఇప్పుడు నీకు 6 ఉపాయాలు అవసరమైన స్నేహం చేసుకోవటం మరింత అవసరం అన్నమాట. సరి అయిన సంధి కావాలి. ఆప్తమిత్రుడా, నీకు ఇప్పుడు సంధికాలం దాపురించింది, అంటే ఒక మహాత్మునితో నీకు సంధి అవసరం, ఆ సంధి వల్ల నువ్వు ఏ పనైనా చక్కబెట్టుకోగలుగుతావు. ఇక్కడికి దగ్గరలోనే సుగ్రీవుడు అని ఒక వానరుడు ఉన్నాడు, ఋష్యమూక పర్వతం మీద ఉంటాడు ఆయన, చాలా వీరుడు. అతని సోదరుడు వాలి, వాలితో అతనికి స్త్రీ కారణం వల్ల తగాదా వచ్చింది. ఆ వాలి అతన్ని ఇంట్లోంచి బయటకు గెంటి వేశాడు. దాంతో అతడు 4 మంత్రులతో కలిసి పంపా సరోవరంలో ఉన్న ఋష్యమూక పర్వతం మీద మకాం పెట్టాడు. దిక్కులేక అల్లాడిపోతున్నాడు. అనేక ప్రాంతాలు పర్యటించడం వల్ల ఏ మూల ఏ ప్రాంతం ఉంది ఎక్కడ ఎవరుంటారు ఈ విశేషాలన్నీ అతనికి తెలుసు. అతనికి నీ సాయం అవసరం, నీకు అతని సాయం అవసరం. నీవు తక్షణం అతనికి సాయపడగలవు, అప్పుడు అతను కొద్ది రోజులు ఆగి నీకు సాయపడగలడు. నువ్వు మారు మాట్లాడకుండా అక్కడికి వెళ్ళు. కాలోహి దురతిక్రమ మళ్ళీ అన్నాడు, కాలాన్ని ఎవరం దాటలేం, నీ అంతటి వాడికి కూడా వాడి సహాయం అవసరం అవుతుంది, అదే కాలోహి దురతిక్రమ అంటే. నువ్వు ఆలస్యం చేయకుండా బయలుదేరు, అగ్నిసాక్షిగా సుగ్రీవుడితో మైత్రి చేసుకో. అయ్యో నేను పరాక్రమవంతుణ్ణి, వాడు చూస్తే ఒక వానరుడు, వానరుడితో నాకు సంధేమిటి అనుకోకు. ఒక్కొక్కప్పుడు
ఎంతటి వాడితో అయినా ఎంతటి వాడైనా సాయం కోసం వెంపర్లాడవలసింది. మనం ఎంత గొప్పవాళ్ళమైనా అవతల వ్యక్తి సామాన్యుడైనా వాడవసరం మనకు ఉంటుంది. సామాన్యుడి అవసరం పెద్దలకి, పెద్దల అవసరం సామాన్యులకి పరస్పరం ఉంటూనే ఉంటాయి. కాబట్టి ఇక్కడ చిన్న పెద్ద ఆలోచించకూడదు. తెలివైనవాడు సామాన్యుడి నుంచి కూడా పని చేయించుకుని తృప్తి పొందుతాడు. పైగా అతడు సామాన్యుడిని చులకనగా ఎందుకు చూడద్దంటున్నానంటే అతడు మహావీరుడు. అద్రోహాయ సమాగమ్య దీప్యమానే విభావసౌ సచితే నావమంతవ్య సుగ్రీవో వానరాధిప కృతజ్ఞ కామరూపీ చ సహాయార్థీ చ వీర్యవాన్. అంటే సుగ్రీవుడిలో ఎన్ని లక్షణములు ఉన్నాయో ఇప్పుడు ఈయన చెప్పడం మొదలుపెట్టాడు. అతడు చాలా గొప్పవాడు. ఒకటి, కృతజ్ఞుడు. చేసిన మేలు ఎప్పుడూ మరిచిపోడు సుగ్రీవుడు. మహావీరుడు, సామాన్యుడు ఏం కాదు. అన్నగారితో అయితే యుద్ధం చేయలేక పారిపోతున్నాడు, కానీ మిగతా విషయాల్లో అతడు ఇంచుమించుగా అన్నగారితో సమానమైన బలం కలిగిన వాడే. కామరూపి, ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరిస్తాడు. పైగా మీ సహాయం అతనికి ఇప్పుడు అవసరం కూడా. అటువంటి వాణ్ణి జాతిని బట్టి తక్కువ వాడిగా చూడకుండా స్నేహం చేసుకుంటే నీకు లాభం అవుతుంది. పైగా అతడు నీ స్నేహమునకు అర్హుడని ఎందుకంటున్నానంటే సూర్యపుత్రుడు. ఇంతకంటే ఎక్కువ చెప్పలేదు నిజానికి కబంధుడు, అవునా? కానీ సూర్యపుత్రుడు అండలో ఎంత టెక్నిక్ ఉందో ఆలోచించండి. రాముడు సూర్యవంశ సంజాతుడు. రాముడు యొక్క వంశం సూర్యవంశం వైవస్వతమను కదా. అతడు సూర్యపుత్రుడు అంటే నీ వంశం ఒకటే. నీవు నరుడివి, అతడు వానరుడు అవ్వచ్చుగాక. అప్పుడు ఇప్పుడు ఇవి కూడా పనిచేస్తాయండి. ఆ వ్యక్తి సూర్యుడిని బట్టి అతని గొప్పతనాన్ని అంచనా వేయాలి. సామాన్య మానవుడు ఏం కాదు అతను. మహాత్ముడైన సూర్యభగవానుడి అంశ వల్ల వృక్ష రజసునికి జన్మించినటువంటి వాడు. వాలితో వైరం ఏర్పడడం వల్ల పంపా సరోవర తీరంలో తిరుగుతున్నాడు. ఋష్యమోక పర్వతం మీద ఉన్నాడు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు, శుభమవుతుంది. ఇదిగో రామచంద్ర, అతడు సూర్యుడి యొక్క రశ్మి సోకేంత ప్రాంతమే కాకుండా చివరిదాకా తిరిగాడు. కాబట్టి అతనికి ఈ భూమండలంలో తెలియని ప్రదేశం అంటూ లేదు. అక్కడికి వెళ్ళు నువ్వు అనగానే బాగా ఆలోచించాయినా, సరే ఇక నువ్వు వెళ్ళిరా అన్నట్ట. ఒక్కసారి మాత్రం నీకు రూట్ చెబుతున్నాను విను, నేను వెళ్ళే ముందు అని పాప వెళ్ళిపోలేదు. కృతజ్ఞత ప్రకటించాడు ఆయన. ఏదో రూపం వచ్చింది కదా అమ్మయ్యా అని స్వర్గానికి వెళ్ళిపోలా. పైగా ఇంద్రుడు ఏమన్నాడు, రామలక్ష్మణుల వల్ల నీవు మరణించగానే నీ శరీరం దగ్ధం కాగానే స్వర్గానికి వచ్చేస్తావు అన్నాడు. పూర్వపు ఇంటికి కాదు, డైరెక్ట్గా స్వర్గానికి వచ్చేయి అన్నాడు. స్వర్గం అంటే మాటల, ఎంతో తపస్సు చేస్తే తప్ప, పుణ్యం చేస్తే తప్ప లభించదు. అటువంటి స్వర్గానికి ఎవరైనా వెళ్ళిపోవాలని తహతహలాడతారు. ఇతడు కృతజ్ఞత కలిగిన వాడు కనుక రామునికి మార్గం చెబుతున్నాడు. ఇప్పుడు ఋషభోకానికి ఎలా వెళ్ళాలో ఆ మార్గం చెప్పి అప్పుడు వెళదామని ఎదురు చూశాట. అందుకని వెళ్ళిపోమని కానీ వెళ్ళకుండా, రామ ఇదిగో ఇక్కడ పశ్చిమ దిశగా వెళ్ళు. ఆ పశ్చిమ దిశలో రకరకాల చెట్లుంటాయి, ఎర్ర గోరెంటి చెట్లుంటాయి, కరవేర వృక్షాలు ఉంటాయి, మధ్య చెట్లుంటాయి. ఈ చెట్లన్నీ దాటి ముందుకెళ్ళు. చెట్లకి చెట్లకి మధ్యలో చక్కని మార్గం ఉంటుంది. ఆ మార్గంలోంచి వెళ్ళు. మార్గం నీకు ఏ విధమైన ఇబ్బంది కలిగించదు. అలా వనం దాటి వెళ్ళాక అక్కడ కొన్ని ఫలవృక్షాలు ఉన్నాయి. మంచి మంచి పళ్ళు ఉంటాయి ఈ అడవిలో. ఆ పళ్ళు నీవంటే భక్తి కలిగిన లక్ష్మణుడు నీకు కోసిస్తాడు. అంటే లక్ష్మణుడి మీద అతనికి అంత నమ్మకం ఉంది, లక్ష్మణుడి గురించి అర్థమైపోయిందనమాట. లేకపోతే లక్ష్మణుడు కోసిస్తాడని ఎలా చెప్పాడు? ఆయన ఏమన్నా చూశాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి. మహామహిమ వచ్చింది కనుక, రామలక్ష్మణుల యొక్క ఐకమత్యం తెలుసు కనుక, లక్ష్మణుడికి రాముడి మీద ఎలాంటి భక్తి ఉందో తెలుసు కనుక ఏమన్నాడు, లక్ష్మణుడు చెట్లెక్కి నీకు పళ్ళు కోసిస్తాడు, తిని వెళ్ళన్నాడు. దానివల్ల నీకు బలం పెరుగుతుంది. తాన్ ఆరుహ్య అథవా భూమౌ పాతయత్వా యథా సుఖం. రాముడు చెట్టెక్కి కానీ, కొమ్మలు వంచి కానీ, మొత్తం మీద పళ్ళు కింద పారవేసి కోసి నీకు ఇస్తాడు. అందమైన రుచి కలిగిన, అమృతం వంటి రుచి కలిగిన ఆ ఫలములు తిరు. ఇంకొంచెం ముందుకు వెళ్ళు. కొన్ని చోట్ల మంచి మంచి దుంపలు ఉంటాయి. ఆ దుంపలు అడుగున ఉన్నటువంటి కందమూలాలన్నీ తవ్వి తీస్తాడు. వాటికి ముళ్ళు కూడా ఉంటాయండి కొన్ని దుంపలకి. వాటిని కత్తితో చెక్కి కాల్చి నీకు ఇస్తాడు. కాల్చిన దుంపలు కూడా హాయిగా తిను. వాటి వల్ల నీకు ఆరోగ్యం పెరుగుతుంది, బలం పెరుగుతుంది. ఇవన్నీ రాముడి యొక్క మేలు కోరి చెప్పాడు ఆయన. రాముడు పరమాత్మ అనేది కాసేపు పక్కన పెట్టి మరి మానవుడిగా ఉన్నాడు కదా, మానవుడికి ఆహారం అవసరం కదా, పైగా శారీరక బలం పెంచేటటువంటి బుద్ధి బలం పెంచే ఆహారం అవసరం కదా, అందుకని ఇవన్నీ చెప్పి మీరు భక్షించండి. అక్కడి నుంచి మీరు వెళ్లే ముందు తినగా మిగిలిపోయిన ఉంటాయిగా, పళ్ళు తెచ్చాడు లక్ష్మణుడు, దుంపలు తెచ్చాడు, ఈ దుంపలు కాల్చుకుంటారు, తింటారు, పళ్ళు తింటారు, మిగిలిపోయిన వాటిని ఏం చేస్తారు, అక్కడ ఉన్న చేపలకి, ఆ చెరువులో ఉన్న పెద్ద పెద్ద రొయ్యలకి, వీటన్నిటికీ పెట్టండి, అవి కూడా తిని సంతోషిస్తాయి. మీ చేత్తో వాటికి పెడితే వాటికి అదృష్టం కలుగుతుంది. అక్కడ నుంచి దప్పిక తెచ్చుకుని ముందుకెళ్ళండి. అక్కడ మతంగుడు అని ఒక మహర్షి ఉన్నాడు. ఆ మహర్షి ఒకప్పుడు చాలా తపస్సు చేసి మోక్షం పొందాడు. ఆ మహర్షి మహాత్ముడు, ఆయన శిష్యులు కూడా గురువుగారు అంతటి మహిమ కలిగిన వారు. గురువుగారికి సేవ చేస్తే కొంతకాలానికి గురువుగారిలో ఉన్న మహిమలు శిష్యులకు వస్తాయని చెప్పారండి రామాయణంలో. మతంగ శిష్యాస్తత్ర సన్ ఋషయ సుసమాహితా తేషాం పారాభితప్తానాం వంజమాహరతాం గురు. నిజానికి మతంగ మహర్షి శిష్యులు తపస్సు చేసిన వాళ్ళు లేరు, పెద్దగా తపస్సు చేయలే. కానీ వాళ్ళు ఏం చేసేవారట, రోజు మతంగ మహర్షి కోసం కందమూలాలు, సమిధులు తీసుకొచ్చేవారు. అంటే వాళ్ళు గురువుగారికి ఏం చేశారు, సేవ చేశారు. మా గురువుగారికి దుంపలు తెద్దాం, ఆయన దుంప తెంచకూడదు, ఆయనకి పువ్వులు తెద్దాం, ఫలములు తెద్దాం అని తీసుకొచ్చారట. అలా తీసుకురావటం వల్ల వాళ్ళ శరీరం అలసిపోయింది. అలసిపోవడం వల్ల ఏమైంది, చెమట పట్టింది. ఈ చెమట బిందువులు చెట్ల మీద పడ్డాయి. వెంటనే చెట్లకి ఈ చెమట బిందువులు తగిలి పువ్వులైపోయాయట. ఒక్కసారి ఆలోచించండి మీరు, వాళ్ళు గురువు గారి కోసం దుంపలు తెస్తున్నారు, లేక ఏవో సమిధులు తెస్తున్నారు, దానివల్ల వాళ్ళు అలసిపోయారు, వాళ్ళ శరీరానికి చెమట వచ్చింది. ఈ చెమట బిందువులు చెట్ల మీద పడితే అవి పువ్వులుగా మారాయట. శ్వేత బిందు సముత్థాని తాని జాతాని వాళ్ళని మునీనాం తపసాదా అన్నారు. ఒకవేళ చెమట బిందువులు చెట్లు మీద పడితే ఆ చెట్టుకి అంటుకుని కిందకు కారిపోవాలి, కానీ పువ్వులు అవ్వడం ఏమిటి. పైగా ఆ పువ్వులు నా వినశ్యంతి రాఘవ ఎప్పటికీ వాడిపోవట, అలాగే ఉండిపోయాయట. ఇంచుమించుగా ద్వాపర యుగం వచ్చేదాకా ఆ చెట్లు అక్కడే ఉండేవి కొంతకాలం పాటు. ఆ చెట్లకి ద్వాపర యుగం దాకా కూడా ఆ చెమట బిందువుల వల్ల వచ్చిన పువ్వులు అలాగే ఉండి సువాసనతో ఉండేవి. చెట్లు నశించలేదు, చెట్లకున్న పువ్వులు పోలేదు, ఆ పువ్వుల యొక్క వాసన పోలేదు. అంటే ఈ మహానుభావుల చెమట బిందువులు ఎంత గొప్పవి. ఇంతకీ చెమట బిందువులకి ఆసక్తి ఎలా వచ్చింది, కేవలం గురు సేవ వల్ల. ఆ తర్వాత ఏమైంది, ఆయన బతుకున్నంతకాలం సేవ చేశారు, దానివల్ల వాళ్ళకి మహామహిమ వచ్చింది. ఇప్పుడు గురువుగారు లేరు, మరి లేకపోయినా తేషాం గతానా మధ్య పితృశ్యతే పరిచారిణి. గురువుగారు వెళ్ళిపోయాక గురువుగారు లేని అడవిలో ఉండలేక పాపం శిష్యులు కూడా వెళ్ళిపోయారు. గురువుగారు లేకపోతే కొంతకాలం పైకి అక్కడ ఉండలేనండి కొందరు శిష్యులు. మా గురువుగారు ఆయన ఉంటేనే ఉండగలం అనుకుని పాపం వెళ్ళిపోయారు. కానీ చిత్రం ఏమిటంటే, అప్పటికీ గురువుగారి యొక్క అనుగ్రహంతో వచ్చినటువంటి ఆ పువ్వులు మాత్రం వాళ్ళు వెళ్ళిపోయినా ఈనాటి వరకు అలాగే చెట్లకు వేళ్లాడుతూ సువాసనిస్తూ వాడిపోకుండా ఉన్నాయి. అంటే ఆ శిష్యులు వెళ్ళిపోయిన పువ్వులు మాత్రం చిహ్నములుగా ఉండిపోయాయి. అయితే ఒక అదృష్టం ఉన్నది రామ, అక్కడ వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఒక్క ఆవిడ మాత్రం మా గురువుగారు ఉన్న స్థలం విడిచిపెట్టని అక్కడే ఉండిపోయింది. అంటే శిష్యుల్లో ఒక్కొక్కళ్ళకి మా గురువుగారు ఉండొచ్చు లేకపోవచ్చు, ఇంకో చోటికి మాత్రం మేము వెళ్ళాము, మా గురువుగారు తిరిగిన నేల, మా గురువుగారు తపస్సు చేసిన చోటు, ఇవి మా గురువుగారి వస్తువులు అని అక్కడే ఆశ్రమంలోనే ఉండిపోయే పరమభక్తులు కొందరు ఉంటారు. అటువంటి వాళ్ళల్లో ఒక్క ఆవిడ మిగిలింది, మొత్తం వెళ్ళిపోయారట. ఒక్క శిష్యురాలు మిగిలింది. ఆవిడే శ్రమణి శబరి నామ కాకుత్స చిరజీవిని. ఆవిడ సన్యాసిని, ఆవిడ పేరు శబరి, ఆవిడ ఒక్కతే ఉన్నది, ఆవిడ చిరజీవిని. చాలా కాలం క్రితం మతంగ మహర్షి వెళ్ళిపోయినా ఇప్పటికీ జీవిస్తూ ఉన్నది రామా, నువ్వు వచ్చేదాకా నీకోసం ఎదురు చూస్తూ ఉన్నది. ఆమె నిత్యం ధర్మమే ఆచరిస్తుంది, నిత్యము తపస్సు చేస్తూ ఉంటుంది, నీవు వస్తావని ఎదురు చూస్తుంది నీకోసం. నీవు ఆవిడకి దర్శనమిస్తే నీ సేవ చేయగానే టక్కున ఆవిడ స్వర్గానికి వెళ్ళిపోతుంది. ఇక్కడ స్వర్గం అంటే ఇంద్రుడు ఉండే స్వర్గం కాదని చాలాసార్లు చెప్పాను మీకు. రామచంద్రుడి అనుగ్రహంతో స్వర్గమునకు వెళ్ళుట అంటే ఇంకా మోక్షమునకు వెళ్ళుటే తిరిగి రావలసిన అవసరం లేని చోటికి వెళ్ళిపోతుంది. ఆ రోజుల్లో కూడా ఆడవాళ్ళు సన్యాసం పుచ్చుకున్నారు, కఠోర నియమంతో బతికిన వాళ్ళు ఉన్నారు. అందుకే శ్రమణి సన్యాసిని ఆవిడ, ఒక బ్రహ్మచర్య దీక్షతో గడుపుతున్న పుణ్యాత్మురాలు. అడవుల్లో ఉండే బోయవాళ్ళు అనేటువాళ్ళు శబర జాతికి చెందినవాళ్ళు, కోయవాళ్ళు, అందులో శబరులు, భిల్లులు, ఇలా రకరకాలైన జాతులు ఉన్నారు అడవుల్లో. అందులో వీళ్ళు శబర జాతికి చెందినటువంటిది. ఆ తల్లి ఎంత పుణ్యం చేసుకుందో ఆలోచించండి. కాబట్టి భగవంతుడి అనుగ్రహం పొందడానికి మనం ఎక్కడ పుట్టామా, ఏ కులంలో పుట్టామా, ఏ జాతిలో పుట్టామా అక్కర్లా. అడవిలో అయినా మహాత్ములు ఉంటారు, నగరంలో అయినా క్రూరులు ఉంటారు. మేము మహానుభావులు, మానవత్వంతో ఉన్నవాళ్ళమని నాటకమాడి రాక్షస కృత్యాలు చేసేవాళ్ళు ఉన్నారు. రాక్షసుల్లో పుట్టి మహాత్ములైన వాళ్ళు విభీషణుడు లాంటి వాళ్ళు ఉన్నారు. అన్నిటికీ సంస్కారం ముఖ్యం తప్ప పుట్టుకు ముఖ్యం కాదు అని దీన్ని బట్టి మనం తెలుసుకోవాలి. నువ్వు అక్కడికి వెళ్ళు, అక్కడ పంప అని ఒక సరస్సు ఉంటుంది, చాలా పెద్దది ఆ సరస్సు. ఇప్పుడు ఆ పంప సరస్సు చిన్నదైపోయిందండి, అప్పట్లో 14 మైళ్ళు ఉండేదిట ఆ సరస్సు. అంటే శబరిని చూచి ఋష్యమూకం దగ్గరికి వెళ్ళేదాకా ఆ సరస్సు ఉండేది. ఇప్పుడేం గట్టిగా మాట్లాడితే 5-6 ఎకరాల్లో ఉందేమో అనిపిస్తుంది, అది అంతకంటే ఎక్కువ లేదు. అండ్ అన్ని ఆక్రమణలే కదా, కాలంలో అన్ని ఆక్రమణలకు గురైపోయాయి. కానీ దైవానుగ్రహం వల్ల వాతావరణం మాత్రం ఇంకా ప్రశాంతంగా ఉంది. మేము అక్కడ ఒక రాత్రి గడిపాం. అయ్యే బాబు, రాత్రిపూట ఆ ప్రాంతంలో మంచి సువాసన ఘుమఘుమలాడిపోతుంది. తాచుపాములు, గోధుమ తాచుపాములు, నల్ల తాచుపాములు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి అక్కడ. కానీ ఒక్క పాము ఒక్కడిని కూడా కాటేయలేదు. ఎప్పుడు అక్కడ ఎవరు పాము కాటికి తావలేదు. చెప్పానుగా మీకు, హంపి విజయనగరం దగ్గరే కరెక్ట్గా 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఋష్యమూక పర్వతం, ఈ పంపా సరస్సు. మీరు తోరణగల్లు కానీ లేదా హోస్పేట కానీ ఈ 2 స్టేషన్లు ఎక్కడైనా దిగండి. హోస్పేటలో దిగితే ఒక కారులో వెడితే 25 కిలోమీటర్లు, హాయిగా ఎక్కడి నుంచే బస్సులో వెళ్ళిపోతే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవచ్చు. కర్ణాటకలో ఉందన్నమాట ఈ కిష్కింద. ఆ పంపా సరస్సు, మతంగ మహర్షి ఆశ్రమం, శబరి ఉన్న గుహ, అలా లోపలికి చాలా దూరం వెళ్ళిపోతుంది ఆ గుహ. ఎంత లోతుందో గుహ చూడలేము. కొంతవరకే మనం వెళ్ళగలం, తర్వాత ఆక్సిజన్ అందదు. అక్కడ దీపం పెట్టి అమ్మ వాడిన కొన్ని వస్తువులు మన కోసం చూపిస్తారు. ఆవిడ వాడిందో లేదో తెలియదు, కానీ మొత్తం మీద ఆ గుహ మాత్రం ఉంది కదా, మనకి చాలు కదా. అక్కడ ఒక రాత్రి గడిపి ఒకసారి పురాణం చెప్పుకున్నాం. ఏనాటి మాట, 2004 అంటే 16 ఏళ్ల క్రితం. మంచి కుర్రగాళ్ళంతా బ్యాచ్ వచ్చారు నాతోటి, అందరికీ ధైర్యం ఎక్కువ. అందుకే అక్కడ పడుకుంటే మీద నుంచి పావులు వెళ్ళిపోయినా ఎవడు పట్టించుకోలేదు. పావులు అక్కడ నూడిల్స్ తిరిగినట్టు తిరిగేస్తాయి, సేమ్యాలు తిరిగినట్టు తిరిగిపోతాయి అనమాట. భలే ఉంటాయి ఆ పావులు కూడా. కానీ భయపడిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు మీద నుంచి వెళ్ళే కాటు వేయండి అక్కడ, మరి రామచంద్రుని కటాక్షము, ఆ శబరి యొక్క తప ప్రభావము, మతంగ మహర్షి యొక్క అనుగ్రహము, లేక ఆంజనేయుడు అక్కడ కొంతకాలం ఉండడము, కానీ అనేకమైన సర్పములు తిరిగినా ఒక్క సర్పం కూడా ఎప్పుడు ఎవరిని కాటేయలేదట. అక్కడ తేళ్లు కొట్టవు, జర్రులు కాటేయవు, పాములు కాటేయవు. ఇప్పుడు కలియుగంలో పాపిష్టాలు ఎడితే నేను చెప్పలేదు, కానీ ఈనాటి వరకు మాత్రం ఆ ప్రభావం అక్కడ లేదు. అందువల్ల దర్జాగా పడుకోగలిగాం అక్కడ, మనం నేల మీద పడుకున్నాం. ఇంకా రాత్రిపూట అయితే ఆ చెరువులో ఉన్నటువంటి రకరకాల పువ్వుల నుంచి సువాసన వస్తుందండి. ఆ సువాసన మత్తెక్కించేస్తున్న వాటి ఆనందం కలిగిస్తూ ఉంటుంది. రాత్రి రామభక్తి కలిగిన వాళ్ళకి మాత్రం అక్కడ ఓ ముసలావిడ సన్నగా రామ్ రామ్ అని ఒడుగుతూ అన్నట్టుగా ఉంటుంది. అప్పుడు నాకు అర్థమైంది, శబరి రాత్రిపూట మళ్ళీ ఆ పాత రూపంతో ఇక్కడికి వచ్చి కాసేపు రామనామం చేసి పోతూ ఉంటుంది. అవన్నీ తిరగాలి, మనం ఏం తిరగకుండా ఇంట్లో కూర్చొని ఉంటేలాగా.